ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝేరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే ఇలా అనిపిస్తుంటుంది, ఈ జీవితమే ఒక పాఠశాల. జీవితంలో అనుభవించే వివిధ స్థాయిలను అందించే కాలమే వివిధ తరగతులను సూచిస్తుంది. మనలో అంతరంగంలో కొలువయ్యున్న ఆ ఆత్మారాముడు మన గురువు. ఈ జీవిత కాలంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులే మనకు భగవంతుడు అందించే పరీక్షలు. వాటిని ఎదుర్కొని సరియైన రీతిలో ముందడుగు వేసినప్పుడు భగవంతుడు కురిపించే అనుగ్రహమే మనం పొందవలసిన ఫలితాలు. అయితే రామాయణాన్ని కదా మూడు ముక్కల్లో చెప్పినట్లు, రాముడు వారధి కట్టే, రావణుని కొట్టే, సీతాదేవిని తెచ్చే అని చెప్పుకుంటే అందులోని నిగూఢ అంతరార్థాన్ని, దాని యొక్క సారాన్ని పొందలేమో. జీవితాన్ని ఇలా కేవలం మాటలలో చెప్పుకుంటే ఫలితం ఉండదు. కనుక జీవితాన్ని సరియైన మార్గంలో జీవించాలి అంటే అందులోని ప్రతి అడుగును పూర్తి అవగాహనతో భగవంతునిపై భక్తితో వేయాలి. అయితే అంతరంగంలో ఉన్న ఆ ఆత్మారాముడు మనందరినీ కరుణించి కాపాడటానికి సాయిరాముడై అవతారం దాల్చి ఈ భూమిపై వెలుగు నింపి మనకు మార్గనిర్దేశకం చేశారు. అంతటి మహద్భాగ్యాన్ని పొందిన మనం ఆయన బోధలను ఆచరించి ఆయన చింతపొందిన ప్రేమను పెంపొందించుకుంటూ జీవితంలోని ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడు ఆ పరమాత్ముడే మన జీవిత రథసారథిగా వచ్చి మన మార్గాన్ని చేరుస్తాడు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో స్వామి భక్తులైన కొందరి జీవితంలో వారు స్వామి చెంత నేర్చుకున్న పాఠాలు, వాటిని జీవితంలో ఆచరించినప్పుడు కలిగిన అనుభవాలు, స్వామితో వారు పొందిన అనుభూతులను ఇప్పుడు విందాం. తద్వారా స్వామి బోధలను గ్రహిద్దాం. ముందుగా స్వామి చిరకాల భక్తులైన శ్రీ హెచ్జే దొరగారి అనుభవాలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం మరియు కేంద్ర ప్రభుత్వాలలో ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టిన వీరు ఎంతో నిరాడంబరులుగా నిశ్శబ్దంగా స్వామి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
మాది శ్రీకాకుళం జిల్లా. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసిన తర్వాత 1965 ఐపీఎస్ లో జాయిన్ అయ్యాను. మాకు మౌంట్ ఆబూలో ట్రైనింగ్ అయిన తర్వాత అనంతపూర్ జిల్లాలో ఒక నెల ట్రైనింగ్ ఉండేది ఆ రోజుల్లో. సో డిసెంబర్ 1966 నేను మొట్టమొదట పుట్టపర్తి వచ్చానప్పుడు అప్పుడు ఇటువంటి రోడ్లు గాని బిల్డింగ్లు గాని ఏమీ లేవు. మందిరం ఉంది, ఒక 20-30 చిన్న గదులు చుట్టూ ఉండేవి. నేను వచ్చిన సాయంత్రం భజన అయిన తర్వాత స్వామి ఇంటర్వ్యూ పిలిచారు. అప్పుడు నా జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘటనలు అవన్నీ స్వామి చెప్పి, అప్పటికి ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు, పెళ్లి ఎవరితో చేసుకోవాలి ఏంటి ఇలాంటి విషయాలని కూడా చెప్పి నాకు ఆశీర్వదించారు. వస్తువులు తరచు అని కూడా చెప్పారు. సో అప్పటి నుంచి 1966 నుంచి నేను ఇప్పటి వరకు స్వామి అనేక సందర్భాల్లో నేను వచ్చాను. కొద్ది సంవత్సరాల తర్వాత అనంతపూర్లో ఎస్పీగా కూడా నేను పోస్టింగ్ ఇచ్చారు నాకు. అప్పుడు కూడా స్వామితో మా కుటుంబంతో వచ్చి స్వామి ఆశీర్వచనం పొంది స్వామి ఉపన్యాసాలు అవి వినడం జరిగింది. ఆ చిన్న వయసులో స్వామి ఉపన్యాసాలు, స్వామి తాలూకు ప్రేమ అది పొందడం వల్ల అనేక విషయాల్లో నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. అనేక పొరపాట్లు ఏవైతే నా సహచరులు కొంతమంది చేసేవాళ్ళు, కాలం వ్యర్థం చేయటం, తర్వాత కొన్ని కొన్ని ప్రలోభాలకు లోబడ్డం, తర్వాత కొన్ని వీక్నెసెస్ మనకి కొన్ని కొన్ని రావడం, ఇలాంటివన్నీ ముందు స్వామి నాకు వారణ చేసి వాడి జోలికే పోవద్దని చెప్పడం వల్ల అవి ఏవి కూడా నాకు రాలేదు. అందుకు మా అమ్మగారు అందరూ కూడా చాలా, మా కుటుంబ యావత్ కూడా చాలా సంతోషించి అందరూ కూడా క్రమేపీ స్వామి ఫోల్డ్లోకి వచ్చారు. సో ఆ విధంగా అనంతపూర్లో కొన్నాళ్ళు చేసిన తర్వాత అప్పుడు విమెన్స్ కాలేజ్ అప్పుడే స్వామి కట్టడం, అది ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది అప్పుడు. సో అప్పటి నుంచి నేను స్వామి అనుగ్రహం వల్ల అనేక విషయాల్లో స్వామి దగ్గర తీసుకుని అనేక కార్యక్రమాల్లో, కాలేజీలు కట్టడంలో అయితేనేమండి, హాస్పిటల్ తర్వాత హాస్పిటల్ కట్టడం, ఇవన్నీ కూడా చాలా విషయాల్లో గవర్నమెంట్ పర్మిషన్స్ లేకపోతే ఆ రోజుల్లో సిమెంట్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉండేది, ఐరన్ దొరకడం కష్టంగా ఉండేది. ఇలాంటివన్నీ కూడా కొన్ని అవకాశాలు మాకు స్వామి ఇచ్చారు. ఆ విషయాల్లో మనకు సేవ చేసే అవకాశం స్వామి ఇచ్చారు. అండ్ స్వామి అనుగ్రహం, మితం లేని ప్రేమ అన్నిటికంటే ముఖ్యం. ఆ ప్రేమ వల్ల మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. నాకు చాలా మంది అడుగుతుంటారు, మీరు ఎందుకు పుట్టబట్టి వెళ్తుంటారు, లేకపోతే ఏమిటి మీరు అక్కడ చూసిన విషయం, అది స్వామి మీకు ఏమి ఇచ్చారు ఇది అని అంటుంటారు. నేనంటాను అవన్నీ కాదు ముఖ్యం, మనిషిలో మార్పు తీసుకురావటం అనేది. ప్రపంచంలో అనేక దేశాల్లో స్వామి ఆ మార్పు తీసుకొస్తున్నారు. మన సేవాదాలు చూడండి, ఇలా తీసి చూడండి, ఎంత మార్పు మనిషిలో రాకపోతే వాళ్ళు ఇటువంటి సమాజంలో వాళ్ళు టైంని వాళ్ళ ధనాన్ని అన్ని వెచ్చించి సమాజ సేవలో పాల్గొని స్వామికి ఆనందం చేకూర్చేటట్టుగా మనం నడుచుకోవాలనే దీంతో వాళ్ళంతా చేస్తున్నారు. ఇది ఒక మన దేశంలో, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, అనేక దేశాల్లో ప్రపంచంలో ఈ విషయాలు ఇట్లా జరుగుతుంది. సో ఇట్లాంటి మార్పు తేవడం స్వామి ఎప్పుడు అంటుంటారు, నా ఆస్తి ప్రేమే అని. ఆ ప్రేమ ద్వారా మనుషుల్లో ఇంత మార్పు తీసుకురావటం చాలా గొప్ప విషయమని నేను భావిస్తుంటాను. స్వామి ఆ రోజుల్లో ఎక్కువగా బాంబే, హైదరాబాద్, మెడ్రాస్ ఇవన్నీ వెళ్తుండేవాళ్ళు. సో చాలాసార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను శివం ఇనాగరేషన్ అప్పుడు కూడా నేను ఉండడం, అప్పుడు కొద్ది మంది 500 మంది 1000 మంది వరకు ఉండేవాళ్ళు. ఇవాళ మా శివంలో చూసినట్టయితే ఏ సాయంత్రం కూడా 1000 మంది తక్కువ ఉండరు. ఏదైనా ఉత్సవాలు అవైనా చేసినప్పుడు అయితే 20,000, 30,000, 50,000 మంది కూడా ఆ రోడ్లు కూడా అన్ని ఆక్యుపై చేస్తారు. స్వామి వచ్చారా అని అనిపిస్తుంది మన సడన్ గా వెళితే, అంత జనం ఇవాళ ఉంటారా అని సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. సో శివం ఇనాగరేషన్ చేశారు. అలాగే ఒకసారి హైదరాబాద్ వాళ్ళందరం వచ్చినప్పుడు స్వామి ఒక చెక్ ఇచ్చారు, 10 లక్షలు చాలా పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో. ఏదో కళ్యాణ మండపం కడదామని ఆ చెక్ తీసుకెళ్లి బ్యాంకు లో వేయడం జరిగింది. కానీ కళ్యాణ మండపం గురించి మళ్ళా స్వామి ఎత్తలేదు. మళ్ళా ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ భూమి ఇవ్వడం, ఇప్పుడు సత్యసాయి కళ్యాణ మండపం కట్టడం, అవన్నీ కూడా చాలా చక్కటి బిల్డింగ్ కట్టారు స్వామి. అది ఇప్పుడు హైదరాబాద్ లో ఏ ఇంపార్టెంట్ ఫంక్షన్ కైనా ముందు సత్యసాయి కళ్యాణ మండపంకి వచ్చి అది అక్కడ కానీ అవకాశం లేకపోతే ఇంకొందరికి వెళుతున్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పెళ్లిళ్లు కానివ్వండి, రిసెప్షన్స్ కానివ్వండి. సో దానికి అప్పుడు వచ్చినప్పుడు కూడా స్వామి కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. స్వామి కార్యక్రమాల్లో నేను చూసింది ఏంటంటే వారు టైం చాలా ఖచ్చితంగా పాటిస్తారు. తర్వాత ఒక్కొక్కప్పుడు కొన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న తరుణంలో కూడా స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కొంచెం భయం వేసేది, ఏమైనా ఆ కార్యక్రమాలు తాలూకు ఎఫెక్ట్ స్వామి కార్యక్రమం పడుతుందేమో అని నాకు కొంచెం భయంగా ఉండేది. ఒకప్పుడు బంధులని ఇలా గాని వేరే కారణాల వల్ల. కానీ అదే టైంలో స్వామి రావడం వల్ల మరి జనం సరిగా రాగలరా, మరి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని కొంచెం భయం ఉండేది. సో సార్ స్వామి పిలిచి ఏంటి అనుకున్నామంటే ఇలా నేను అన్నాను, నేను ఇలాగా ఏదో బంద్ ఇచ్చారు స్వామి, భక్తులు రాగలరో లేదంటే అది నీకేం ఆ భయం లేదు, ఒకసారి స్వామి ప్రోగ్రామ్ ఇచ్చారంటే ఇంకా దానికి నువ్వేం అనుమానం అక్కర్లేదు, దిగ్విజయంగా జరుగుతుంది, నువ్వు పెద్ద బాధ పెట్టుకోవద్దు అని చెప్పారు. సో అలాగా నేను చాలా సార్లు విపరీతమైన జనం పుట్టపత్రిలో కూడా నేను మొట్టమొదటిసారి నేను ఇక్కడ ఎస్పీ ఉన్నప్పుడు ఇంతమంది జనం వస్తున్నారు గవర్నమెంట్ ఏమి కూడా చేయటం లేదు అని ఈ హెల్త్ ఆఫీసర్ ని ఇలాంటి పిలుచుకొని కొన్ని కార్యక్రమాలు చేశాం. తర్వాత 50వ సంవత్సరంలో చాలా దిగ్విజయంగా జరిగింది మొట్టమొదటి వరల్డ్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కూడా. అప్పటి ముఖ్యమంత్రి వీళ్ళందరూ వచ్చారు, తలా సుబ్బారెడ్డి గారు ఉండేవారు, వెంకటరావు వచ్చారు. అరే ఇంత జనం ఇంతమంది దేశం నుంచి మిగతా దేశం నుంచి వస్తున్నారు, మనం ఏం చేయటం లేదు అని అంటే స్వామి ఎప్పుడు కూడా నేను చూసింది ఏమంటే గవర్నమెంట్ ని ఎప్పుడు కూడా ఇది కావాలి అని అడగరు, ఇది చేయండి అని అడగరు. మన స్థితి బట్టి మనం చేసుకుందాం తప్ప గవర్నమెంట్ ప్రమేయం మనకు ఉండకూడదు అని మొట్టమొదటి నుంచి కూడా చెప్తారు. అంటే స్పిరిచువల్ సాధనలో ప్రభుత్వంతో పెట్టితే మనకేమీ ఎటువంటి సంబంధం కూడా ఉండకూడదు, వాళ్ళ అజమాయిషి గాని అది కానీ ఉండకూడదు అని చెప్తుంటారు. అలాగే ఒకసారి చెన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి స్వామి వచ్చినప్పుడు వారి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే గవర్నమెంట్ కారులో ఆయన వచ్చాడు కనుక మనం ఆయన కారులో వెళ్లకూడదు, మన కారులో మనం వెళదామని స్వామి అన్నారు. అంటే గవర్నమెంట్ది ఏ చిన్నది కూడా వాళ్ళు ఎంతో మంది హెలికాప్టర్ ఇస్తామని లేకపోతే కార్ ఇస్తామని ఎన్నో గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కూడా స్వామి దాన్ని చాలా సున్నితంగా ఏదో కారణం చెప్పి తోసిపుచ్చి ఒక భక్తుడి కారులోనో దాంట్లోనో వెళ్లడం చూశాం. అంటే అది స్వామి అదొక మెసేజ్, అది ఎప్పుడు కూడా మనం గవర్నమెంట్ తో మనకు ఎటువంటి అవసరాలు ఉండకూడదని. అలాగే వాటర్ ప్రోగ్రామ్ అనంతపూర్ పెట్టినప్పుడు స్వామి డివోట్ ఒక ఆయన ప్లానింగ్ కమిషన్ లో ఉండి ఒక 10 కోట్ల రూపాయలు ఇక్కడ స్వామి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాను అనంతపూర్ జిల్లాకి ఇచ్చాడు, శాంక్షన్ చేశారు. కానీ స్వామి అన్నారు అది మనకేం సంబంధం లేదు, అది వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుని చేసుకుని వాటర్ ప్రాజెక్టు కి ఆ డబ్బుకి సంబంధం ఉండకూడదు, మన ట్రస్ట్ ఫండ్స్ తోనే మనం చేస్తామని అలాగే 1 సంవత్సరం దగ్గర దగ్గర ఆ డబ్బు అలాగా వాడకుండా ఉండిపోయింది. అలాగే ఏదైనా గవర్నమెంట్ సైట్ ఇచ్చినా మనం మార్కెట్ ప్రైస్ పే చేద్దామని. సో నేను ముఖ్యంగా చూసింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ గాని లేకపోతే ఎటువంటి సహాయం గాని మనం తీసుకోకూడదు. అయితే ఇంతమంది భక్తులు వస్తున్నారు గనక వాళ్ళకి మంచి రోడ్డు వేస్తే వేసుకునేవ్వండి, లేకపోతే లైటింగ్ సిస్టమ్ పెడితే పెట్టనివ్వండి, లేదా డ్రైనేజ్ సిస్టమ్ పెడితే పెట్టనివ్వండి, అంతే, లేదా బందోబస్తు పోలీసు వాళ్ళు అంతా వచ్చేస్తే చేయనివ్వండి. అంతేగాని మన తరఫున మనం అడగకూడదు, మన సేవాదల వాళ్ళు మన వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తారు. బట్ ప్రభుత్వం వాళ్ళ డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే చేసుకునేవాడు, గాని మన తరఫున ఏమీ ప్రమేయం ఉండకూడదని మొదటి నుంచి స్వామి చెబుతుండేవారు. అది నాకు బాగా నేను అర్థం చేసుకున్నాను. అది తర్వాత అంటే నేను పోలీస్ ఆఫీసర్ గా ఈ క్రౌడ్స్ ఇవి ఈ కంట్రోల్ వీటిలో నాకు చాలా భయం ఉంటది. క్రౌడ్ ఒత్తిడి, క్రౌడ్ ప్రెషర్ చాలా ప్రమాదమైన విషయం అన్నమాట. ఎంతో మంది తొక్కిసార్లు చనిపోతుంటారు. అలాగే స్వామి కార్యక్రమాల్లో చాలా సార్లు లక్షల మంది జనం ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ గాని పెద్ద పెద్ద కార్యక్రమాలకు రావడం, ఈ పూర్ణచంద్ర ఆడిటోరియం కూడా అప్పుడు పెద్దది అనుకున్నా గానీ అది కూడా కొన్ని సంవత్సరాల్లో 100% మంది కూడా అందులో పట్టేవాళ్ళు కాదు, 300 మంది బయట ఉండేవాళ్ళు. అప్పుడు కూడా క్రౌడ్ ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుండేది. అలాంటప్పుడల్లా నేను స్వామిని ప్రార్థించేవాడిని ఇదేమీ గొడవ రాకూడదు లేదా తొక్కిసలా అవ్వకూడదు అని. అది కూడా చాలాసార్లు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఆ టైం కొంచెం మార్చడం వల్ల లేకపోతే ఇంకేదో చేయడం వల్ల మెల్లగా క్రౌడ్ ప్రెషర్ తగ్గిపోయి మళ్ళీ ఎవరు అందరూ హ్యాపీగా ఆ ప్రోగ్రామ్ చూసి వెళ్లిపోయేవాళ్ళు, ఎక్కడ ఏమీ గొడవ లేకుండా, ఈ రైల్వే స్టేషన్ లో గానీ వీటిలో గానీ ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్లిపోయేవాళ్ళు. సో అలాగా నా పర్సనల్ జీవితంలో అయితేనేమి, నా ఆఫీషియల్ జీవితంలో అయితేనేమి, అనేక సందర్భాల్లో స్వామి తాలూకా బ్లెస్సింగ్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఆటంకాలు దొరికిపోయి ఆఖరికి మంచి పేరుతో నేను బయటపడ్డాను. నేను నేర్చుకున్నది ఏంటంటే, నాకు ఏదైనా కావాలంటే స్వామిని ప్రార్థిస్తాను తప్ప ఇంకొక మనిషిని మనం అడగడం గాని లేకపోతే మనం వేడుకోవడం గాని అట్లా ఉండకూడదు. మనసు నాకు ఏదైనా కోరికలు తగ్గించుకోవాలంటారు స్వామి, అందుకే అది అలవాటు చేసుకోవాలి. ఎక్కువ విషయ వాసనల మీద ఉండకూడదు, నాకు అది కావాలనో ఇది కావాలనో వీటి వల్ల తృప్తి రాదు. సో చిన్న వయసులోనే స్వామి దగ్గర రావడం వల్ల ఇలాంటి విషయాలు కొన్ని నేను అర్థం చేసుకున్నాను. సో అప్పటి నుంచి మనం సమాజానికి స్వామి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ముందు మనిషిలో మార్పు రావాలి. అది అటువంటి మార్పు వచ్చిన మనిషి వల్ల సమాజంకి కొంత ఉపయోగం జరుగుతుంది. అంతేగాని మనలో మార్పు రాకుండా, మనలో మంచి నడవడిక అలవాటు చేసుకుండా సమాజం మారాలంటే ఎప్పుడు మారదు. మనిషి మారితేనే సమాజం మారుతుంది. అందుకు స్వామి దీంట్లో ఏమంటే, ముందు నువ్వు మారు. సో స్వామి చెప్పిన విషయాలు కొన్ని మన హృదయానికి హత్తుకుపోయి స్వామి చూపించిన దయ ప్రేమ ఇవి మనం కూడా మిగతా వాళ్ళ మీద చూపించడం, తర్వాత కోరికలు కంట్రోల్ చేసుకోవటం. ఎందుకంటే కోరికలు ఎక్కువ అయితే దానివల్ల మనకి మిగతా వాళ్ళతో శత్రుత్వం అవన్నీ పెరుగుతాయి. మనకి రావాల్సింది ఎలాగో వస్తుంది, భగవంతుడు ఇవ్వాల్సింది మనకి ఇస్తాడు, అవసరం వచ్చినప్పుడు మనకి ఇస్తూనే ఉన్నాడు అనే ఆ నమ్మకం మనకి ఒకసారి ఏర్పడినప్పుడు మన కోరికలు బాగా తగ్గిపోతాయి. ఇంకోళ్ళని వేడుకోవడం లేదా ఇంకోళ్ళని మనం అర్థించడం ఇట్లాంటివన్నీ మనం పూర్తిగా తగ్గిపోతాయి. సో అలాంటి సిచ్యుయేషన్ లో మన నుంచి మార్పు వచ్చిన తర్వాత మనం ఇంటర్న్ మనం ఏం చేయగలం సమాజానికి, లెస్ ఫార్చునేట్ పీపుల్ ని, కొంచెం పరిస్థితి బాగాలేని వాళ్ళని ఈ విధంగా ఆదుకోవడం, సేవదల్లో చేరి కొన్ని పనులు చేయొచ్చు, మన ఇండివిజువల్ కెపాసిటీలో పనిచేయొచ్చు, వృత్తిరీత్యా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయటం. ఈ విధంగా ఈ దృక్పథంలో మార్పు వచ్చినప్పుడు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకు దృక్పథంలో ఈ మార్పు వచ్చినప్పుడు, మన మానసికంగా మనలో మార్పు వచ్చినప్పుడు, మన కొన్ని బలహీనతల నుంచి దూరం అయినప్పుడు మనం ఎంతో శ్రేయస్సు ప్రజలకు చేయొచ్చు. దానివల్ల ప్రజలు కూడా ఎంతో మంది గౌరవించి అభిమానించి మన ప్రేమతో చూస్తారు. గాని మనం ఏదో పోలీస్ ఆఫీసర్ అయినో లేదో వాళ్ళు ఏదో ఏదైనా లేదో మన దగ్గరకు అవసరానికి వచ్చారు, మన అవసరం వాళ్ళకు ఉందని ఇలాంటి చెడ్డ భావం ఆలోచన లేనప్పుడు ఒక ప్రేమతో కలవడం, ప్రేమతో మళ్ళా మనసు ఇచ్చి మాట్లాడుకోవడం, మనం ఎవరికైనా సహాయం చేయటం, అది కూడా భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశంగా మనం చూడడం, ఈ విధంగా మనం ఉండడం వల్ల నా అనుభవం ఏంటంటే, ఎంతో మనకి మంచి పేరు రావడం కాకుండా ప్రేమ అభిమానాలు కూడా మన సహచరుల నుంచి, మన డిపార్ట్మెంట్ నుంచి, మన దగ్గర నుంచి వచ్చిన ప్రజల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా నాకు లభించాయి. స్వామి భక్తుడు అనేటప్పటికీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చాలా మంది మనకు గౌరవభావంతో చూస్తారు స్వామి భక్తుడైనా అంటే ఒక డిఫరెంట్ బిహేవియర్ ఇంట్లో ఉంటుంది అని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అంచేత అది కనిపించినప్పుడు వాళ్ళు ఎంతో గౌరవం చూస్తారు మనతో. ఇది నా అనుభవం ఇది. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా మా పిల్లల విషయంలో గాని వీటిలో గాని ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ వచ్చినా అనేక సార్లు స్వామి చెప్పని కూడా అక్కర్లేదు, స్వామే మనకు ముందు చెప్తుంటారు. అండ్ మనకు ఆ నమ్మకం అది ఉన్నప్పుడు వారిని ఆశ్రయించాం గనక వారి ఏది ఉన్నా అంటే ఆ ప్రాబ్లమ్స్ స్వామే సాల్వ్ చేస్తారు కూడా. ఒకప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మన పిల్లలకు వచ్చినప్పుడు నాకంటే ఎక్కువ స్వామి ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ ఎక్కడ అన్నిటికంటే ముఖ్యమైనంటే, స్వామి మీరు ఇది చేశారు ఎంతో హృదయంగా అంటే అది నా డ్యూటీ బంగారు అంటారు. అంటే మన పిల్లల విషయంలో ఏదైనా చేస్తే మనం ఇంత గ్రేట్ఫుల్ గా ఉంటాం, ఇంత ఇది ఉంటాం స్వామి అంటే అది నా డ్యూటీ బంగారు అని అంటారు. అంటే వారి స్థాయి, వారి ప్రేమతత్వం మనకి అర్థమవుతుంది. సో అటువంటి వాతావరణంలో మనం కొన్ని సంవత్సరాలు పెరిగితే అనేక మందితో మనం కలవడం, స్వామి డివోటీస్ తో కలవటం, అటువంటి మంచి వాతావరణంలో మనం పెరగడం వల్ల, మన పిల్లలు పెరగడం వల్ల వాళ్ళ కూడా సరైన భావాలు వచ్చి ఒక చక్కటి హ్యాపీ ఫ్యామిలీ. ఎందుకంటే హ్యాపీనెస్ మన ట్రాన్స్ఫర్మేషన్ లో వచ్చింది. అంతేగాని మనకు ఎక్కువ డబ్బు వచ్చిందేనో లేదా మంచి కార్లు ఉన్నాయనో లేదా మంచి హోదా ఉందనో ఆనందం రాదు. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను బిజినెస్ లో, పెద్ద పెద్ద కోటీశ్వరులను చూశాను, చాలా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ ని చూశాను, చాలా పవర్ఫుల్ బ్యూరోక్రాట్ ని చూశాను. వాళ్ళు ఎవరు కూడా వాటి వల్ల ఆనందం గానీ వాళ్ళు గానీ సుఖం గానీ లేదు, ఎప్పుడు టెన్షన్, ఏదో పోతుందేమో లేకపోతే తర్వాత నన్ను ఎవరు చూడడేమో, ఇలాంటి భావాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖం సంతోషం పొందలేదు. సో ఇవన్నీ కూడా నాకు గుణపాఠాలు. స్వామి చెప్పినవి మన నిత్య జీవితంలో మనం అవలంబిస్తే ఈ గుణపాఠాలన్నీ మనం నేర్చుకుని మనం ఆ పొరపాట్లు చేయకుండా స్వామి చెప్పిన వాల్యూస్ నే మనం ఆధారంగా తీసుకుని ఆ విధంగా మనం ప్రవర్తిస్తే దానివల్ల మనం ఎంతో సుఖపడతాం. స్వామి అవతార పురుషులు, పాత డివోటీస్ తో నేను చాలా సార్లు మాట్లాడుతున్నవాడిని మా బిగినింగ్ డేస్ లో, వెంకటగిరి వాళ్ళతో గాని లేకపోతే ఇంకా నెల్లూరులో ఇక్కడ కొంతమంది ఓల్డ్ డివోటీస్. నాకు అనిపించింది ఏంటంటే మొదటి నుంచి కూడా ఫ్రం డే వన్ స్వామి చెప్పిన విషయాల్లో ఏమి మార్పు లేదు. ఆధ్యాత్మిక విషయాలు స్వామి ప్రతి వాళ్ళకి చెప్పేవాళ్ళు అప్పటి నుంచి. మనకేంటంటే జనరల్ గా ఈ సెక్యులర్ కంట్రీ అనేదో మనం పేరు పెట్టుకుని ఆధ్యాత్మిక విషయాలంటే ఏదో ఒక 60 సంవత్సరాలు దాటినాక ఆధ్యాత్మిక విషయాలు రావాలనేది కాదు. స్వామి మొట్టమొదటి కూడా ఏంటంటే ఈ స్పిరిచువల్ వాల్యూస్, రిలీజియస్ కాదండి, స్పిరిచువల్ వాల్యూస్ మనిషిలో ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడడం అంటే తెలివితేటలుండి, మంచి రిసోర్స్ ఉండి, ఫైనాన్షియల్ గా బాగుపడడం అది కాదు, లేదా సైంటిఫిక్ గా గొప్ప అభివృద్ది చెందడం ఆ సమాజం కాదు, బాగోలు కాదు, ఇండికేటర్ కాదు. మనిషిలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అటువంటి స్పిరిచువల్ వాల్యూస్ తో మనం ఉంటే ఒక దేశ నాయకుడు గాని, అక్కడ ఒక సర్పంచ్ గాని, లేదా చిన్న ఉద్యోగస్తుడు గాని, ఆ స్పిరిచువల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆయన దృక్పథం వేరుగా ఉంటుంది, అటిట్యూడ్స్ వేరుగా ఉంటాయి, ఆయన సేవాభావంతో ఆయన కార్యక్రమాలు చేస్తాడు. అది లేనప్పుడు మనకు ఎన్ని ఉన్నా శాంతి ఉండదు, సౌఖ్యం ఉండదు. అది స్వామి చెప్పిన బేసిక్ ఇది. అండ్ మొట్టమొదట మనం సాయి టీచర్స్ మొట్టమొదటి నుంచి తీసుకుంటే కూడా వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారనో లేదా పెద్దవాళ్ళని లేకుండా వారి స్పీచ్ ఎప్పుడు కూడా ఒకటే మాది ఆత్మతత్వం మీద, ఎలాగ మనం ఈ ప్రిన్సిపల్స్ అలవాటు చేసుకుని మన జీవితం నడుపుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చూశాను, కాన్స్టెంట్ గా స్వామి ఏంటంటే మిగతా వాళ్ళు చెడిపోకూడదు, మనుషులు తప్పుదోవ పట్టకూడదు, వారి దేవునికి అదొకటే నాకు అనిపించింది 40 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఆ యాంగ్జైటీ అరే మంచి దారిలో రావాలి అంటే ఒక తల్లిదండ్రులు చూసారా, పిల్లలు పెరుగుతున్నప్పుడు చాలా టెన్షన్ గా ఉంటది, 16, 17, 18 సంవత్సరాలు తెలిసి తెలియని వయసులో వీళ్ళకి వచ్చి మంచి సాచర్యం తీసుకుని మంచి అలవాట్లు రావాలని మనం ఎలాగైతే యాంగ్జైటీ చూపిస్తామో, స్వామి ప్రతి వ్యక్తి గురించి కూడా బంగారు నువ్వు పని చేయవద్దు, బంగారు నువ్వు సిగరెట్ తాగుతున్నావు వద్దు, నేను చెడ్డది, ఇలాగ ప్రతి వాళ్ళకి కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు చేస్తున్నది తప్పని. అండ్ స్వామి ఇలాంటి విషయాల్లో ఏమీ దాపరకం ఉండదు, తర్వాత పెద్దవాడు చిన్నవాడని ఉండదు. స్పిరిచువల్ లీడర్స్ కూడా చేసిన తప్పుల్ని స్వామి క్లియర్ గా చెప్తారు, ఇది తప్పది. ఇక్కడ ఒకసారి సాధువులు వీళ్ళందరూ సదస్సు అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, మీ వేషాలు ఇలా వేస్తారు గాని మీ భావాలు ఇలా ఉంటాయి, మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది అని స్వామి చాలా కుండబద్ద కూడా చెప్పారు. అలాగే చాలా పెద్దవాళ్ళు కూడా ఇలాంటి విషయాలు చెప్పారు. చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా ఒకసారి బాంబేలో సదస్సు పెట్టినప్పుడు కూడా స్వామి ఇదే విషయం చెప్పారు. అంటే స్వామికి ఎప్పుడు కూడా మనుషులు మారాలి, తప్పుదారిలో మనం వెళుతున్నాం, మన విషయం తెలుసుకోకుండా వెళుతున్నాం, దేహభ్రాంతితో అనేక పనులు చేస్తున్నాం, అది నీవు కాదు, నువ్వు పుట్టినది అందుకు కాదు, నీకు దీనికి ఒక పరమార్థం ఉంది, అది తెలుసుకుని ఆ లైన్ లో నువ్వు ఉంటే స్వామి హ్యాపీ. ఇంకేమైనా అక్కర్లేదు. నేను చూస్తున్న 40 సంవత్సరాల కూడా వారి ఇంటరాక్షన్స్ విత్ ఎవ్రీబడి ఏంటంటే చివరికి వచ్చింది ఏంటంటే నువ్వు ఈ లైన్ లో నడిస్తే బాగుంటుంది, నువ్వు ఇదిగో ఈ పొరపాటు చేస్తున్నావు గనక దీని పర్యవసానం ఇలా వస్తుంది, మనం చేసిన పనులు బట్టే మన ఫలితాలు వస్తాయి, ఇవి తెలుసుకుని నువ్వు మంచిగా ప్రవర్తిస్తే నీకు మంచి ఫలితాలు వస్తాయి, మంచి దారిలో ఉంటే ఆఖరికి నీకు మోక్షం ప్రాప్తిస్తుంది, 10 మందికి నువ్వు ఉపకారం చేసిన వాడు అవుతావు, 10 మందికి సాయం చేసిన వాడు అవుతావు, ఒక ఫిక్షన్ అది లేకుండా ఒక హార్మోని అది వచ్చి మన జీవితాలని మన ధన్యత చేసుకోవచ్చు అనేది స్వామి కాన్స్టెంట్ గా చెప్పడం నేను చూశాను. సో స్వామి ఆహర్నిశలు వారికి కొన్ని కొన్ని సినిమాల్లో ఎన్నో కష్టాలు వచ్చినా, తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ లో వాటిలో విపరీతమైన జనం వచ్చి ఎంతో మందిని సాటిస్ఫై చేయాలన్నా వారి యాంగ్జైటీ, ఆ భక్తుడికి ఆ పరమేశ్వరుడికి ఉన్న భగవంతుడికి ఉన్న ఆ సంబంధం స్వామి విషయంలో చాలా టూర్స్ లో వాటిలో కూడా నేను చూశాను. ఎండలో కూర్చొని ఎప్పటి నుంచో వచ్చారని ఇవన్నీ మనకు అసలు గుర్తే ఉండదు ఇలాంటి విషయాలు, కానీ స్వామికి అవన్నీ గుర్తుండి ఒకప్పుడు ప్రోగ్రామ్స్ వెంటనే ముగించుకోవడం, లేకపోతే ఎండలో ఉన్న కొన్ని ఏరియాస్ లోపలికి వెళ్ళటం, వాళ్ళు ఫలానా టైంకి వచ్చి అప్పటి నుంచి కూర్చున్నారు ఇక్కడ, వాళ్ళకి మంచిని కూడా అందడం లేదని ఆ వాలంటీర్స్ పంపించి మంచినీళ్ళు పంపించడం, ఇట్లా ప్రతి విషయాన్ని కూడా స్వామి వారికి ఆ అవేర్నెస్ ఉంది గనక, తెలుసు గనక, ఆ భక్తుల గురించి ఎంత శ్రమ పడినా వాళ్ళని రీచ్ అవుదాం, వాళ్ళ దగ్గరికి వెళదాం, వాళ్ళు ఇంత దూరం వచ్చారు, ఇన్ని గంటలు కూర్చున్నారు అనేది ఆ భావన కూడా వారి ప్రేమ తత్వానికి ఇంకొక గొప్ప నిదర్శనం అని ఈ టూర్స్ లో వాటిలో నేను చాలా సార్లు భావించాను. తర్వాత సమయం కూడా ఎప్పుడూ వేస్ట్ చేయకుండా చక్కగా ఆ టైం ప్రకారం అన్ని జరిగేటట్టు చక్కగా పేర్చినట్టు కూడా జరుగుతుంది, అది కూడా నేను చాలా సార్లు ఈ టూర్స్ లో నాకు కనిపించింది. సో ఈ విధంగా చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చి స్వామి అనుగ్రహం పొంది వారి దగ్గర పెరగటం అనేది పరిణామం చెందడం, ప్రతి హ్యూమన్ బీయింగ్ పరిణామం చెందాడు పుట్టినప్పటి నుంచి, కానీ స్వామి అలాంటి అవతార తత్వం దగ్గర మనం ఉండి పరిణామం చెంది వారి దగ్గర విషయాలు తెలుసుకుని ఇవాల్వ్ అవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. బిగినింగ్ లోనే నేను చెప్పాను కదా, బిగినింగ్ ఆఫ్ సర్వీస్ లో ఇక్కడ వచ్చాను గనక స్వామి ఉపన్యాసాలు విన్న తర్వాత ఎలాగా మన సమాజం నుంచి అనేక లాభాలు పొందుతున్నాం, ఇంటర్న్ మనం సమాజానికి ఏం చేయగలం, ఏం చేస్తున్నాం అనేది ఒక ధ్యాస స్వామి మనలో పెంచుతారు. సో ఆ దాంతో ఏంటంటే నేను ఎక్కడ సర్వీస్ చేసినా ఏ విధంగా ఇంకా నేను ఎక్స్టెండ్ చేయగలను సర్వీస్ అనేది, ఏ విధంగా నేను ఇంకా సాయం చేయగలను, వచ్చిన వాళ్ళకి ఏ విధంగా నేను సాటిస్ఫై చేయగలను, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలను అనేది నేను బాగా ఎక్కువ ఎంఫసైజ్ ఇచ్చి నేను అందరికి అందుబాటులో ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ కూర్చొని అందరితో మాట్లాడి వీటి వల్ల చాలా సార్లు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడటం వల్ల మనం అవగాహన చేసుకోవటం వల్ల ఎంపతి వాళ్ల బాధ అర్థం చేసుకోవటం వల్ల వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడి నేను కమిషనర్ పోలీస్ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా ఈ హిందూ ముస్లిం గొడవలు ఇలాంటివి జరుగుతుండేవి. కానీ ఎప్పుడైతే ఈ స్వామి డివోటీగా మనకి మతం అనేది ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం మనకి, ఆ భావంతో ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అక్కడ హిందూ ముస్లిం అని కాదు, అక్కడ ఇష్యూ ముఖ్యం. సో ఎవరు బాధలో ఉన్నా వాళ్ళని ఆదుకోవటం అనేది ముఖ్యం. సో ఆ విధంగా మనం ప్రవర్తించడం వల్ల రెండు కమ్యూనిటీస్ కూడా విపరీతమైన నమ్మకం మన మీద ఉంచి మనం ఏం చెప్పినా దాన్ని దాటకుండా ప్రాబ్లం అల్టిమేట్ గా ఏంటంటే లాండర్ ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చినా వెంటనే అది అణిగిపోయినట్టు, ఎందుకంటే మనం చేస్తున్న పనుల మీద ఉన్న నమ్మకం వల్ల. అవి నాకు చాలా సార్లు కనిపించాయి. ఈ పిల్లలు వాళ్ళ ఆరోగ్యాలు ఇలాంటి ఒకప్పుడు మా అబ్బాయికి చిన్నప్పుడు అనారోగ్యం ఉండడం, స్వామి దగ్గరికి మేము వెళ్లి కూడా అప్పుడు హైదరాబాద్ వచ్చారు. నేనైతే చెప్పలేదు, నేను నార్మల్ గా చెప్పను, పర్సనల్ థింగ్ చాలా చెప్పను నేను స్వామికి. నా భార్య నాలు తిడుతుంటారు ఎప్పుడు మీరు ఇంత అవకాశం స్వామి ఇస్తారు చెప్పరండి. స్వామికి అన్ని తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే చాలా అనాగ్రహం ఉండి వెళ్తే కూడా నేను చెప్పలేదు స్వామికి. తిరిగి వచ్చాం, వచ్చాక ఇంట్లో నా భార్య మామె సిస్టర్ వీళ్ళందరూ అన్నారు స్వామి ఇంత అవకాశం ఇచ్చారు, అబ్బాయికి బాగాలేదు కదా మీరు చెప్పాలి కదా, చిన్న అబ్బాయి మందులు ఏవి ఇచ్చినా తగ్గటం లేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా రెండు మూడు రోజులు మా రెగ్యులర్ రొటీన్ లో పడిపోయాం. రెండు మూడు రోజుల తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఆ జబ్బు నయమైపోవడం, అతనికి ఇంకేం ప్రాబ్లం లేకపోవడం కనిపించింది. సో ఈ విధంగా అనేకమైన విషయాల్లో నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి స్వామి లేకపోతే ఇది అని మన పర్సనల్ ఇవి చెప్పగలేదని నా ఉద్దేశం. స్వామికి అన్ని అర్పించి స్వామి దృష్టిలో మనం ఉంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా స్వామి సాల్వ్ చేస్తారు, మనకి రావాల్సింది ఏది ఉందో అది కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు. అందుకే నా సర్వీస్ లో కూడా నాకు ఏది పోస్టింగ్ గానో లేదా ఏదైనా రాలేదు, కానీ అన్ని ఇంపార్టెంట్ పోస్ట్ నేను చేశాను మా డిపార్ట్మెంట్ లో, అది స్వామి అనుగ్రహంతో. అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా కూడా చేశాను, అంటే అది కూడా స్వామి అనుగ్రహమే. బికాస్ ఈ యాటిట్యూడ్స్ లో నాకు బాగా పనిచేశాయి. తర్వాత చెడ్డ విషయాలు గానీ లేకపోతే కొన్ని కొన్ని వీక్నెస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ లో పవర్ అది ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్లకుండా స్వామి ముందే నాకు కొన్ని కొన్ని విషయాలు చెప్పడం వల్ల వాటి జోలికి వెళ్లకపోవడం వల్ల అవి కూడా నాకు చాలా మటుకు పనిచేసాయి. అంటే సక్రమంగా సరైన దారిలో మనం ఉండేటట్టు. ఎందుకంటే స్వామి అన్న చిన్న విషయం మనం పొరపాటు మొదలెడితే అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు అని కొన్ని కొన్ని ముందే నువ్వు వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఒక సిగరెట్ స్మోకింగ్ లేదా డ్రింక్ తీసుకోవటం అనేది ఇలాంటివి కూడా ఇవి చిన్నగా అనిపిస్తాయి మొదట్లో, అది స్వామి అప్పుడే అన్నారు. కానీ ఒక స్టేజ్ దాటినాక నువ్వు వాటికి బానిస అయిపోతావు అన్నా. నేను తర్వాత నా జీవితంలో చాలా మంది నా సహచరులు విషయంలో అది నిజమైంది. అప్పుడెప్పుడు నేను మనస్ఫూర్తిగా స్వామిని ధన్యవాదాలు అర్పించేవాడు, ఎందుకంటే నేను కూడా వాళ్ళకి అయ్యవాడినేమో స్వామి దగ్గర రాకపోయి ఉంటే, స్వామి ఆ హెచ్చరిక చేయకపోయి ఉంటే. సో అలాంటివి చాలా విషయాలు నాకు అర్థమైనాయి, స్వామి చెప్పినవి ఇంత ట్రూత్ ఉందని. వీటిలో ఒకప్పుడు మన లైఫ్ లో ఉన్న విషయాలు అంటే మన ఆ టైంలో మన ఎక్స్పీరియన్స్ అవుతున్న విషయాలు స్వామి చెప్పటం, అది కాకుండా అఫీషియల్ విషయాలు కూడా కొన్ని ముందే స్వామి చెప్పటం, ఇలాంటివి మనకు చెప్పడం వల్ల ఏంటంటే స్వామికి తెలియదంటూ ఏమీ లేదని మనకు భావం వస్తుంది. అది కొంచెం మనం జాగ్రత్తగా వింటే ప్రతి వర్డ్ కూడా చాలా ముఖ్యం స్వామి చెప్పినప్పుడు. నా భార్య కూడా ఎక్స్పీరియన్స్ చాలా అయింది, అంటే కొన్ని కొన్ని విషయాలు అంటే కొంచెం క్యామఫ్లైజ్ చేసి చెప్తారు, అంత క్లియర్ గా చెప్పరు, బట్ అవన్నీ కూడా ముందు ముందు వచ్చే ఈవెంట్స్ గానీ అవి కానీ మనకి అర్థమవుతాయి. సో అలాగే స్వామి కొన్ని చెప్పి అది వదిలేస్తుంటారు, సో అవన్నీ కూడా అర్థమవుతాయి. అప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, ఓ ఇది ఈ విషయం అప్పుడు స్వామి అన్నారు అందుకు ఇలాగ అన్నారు అందుకు ఇలాగ అన్నారు. సో అందుకు వారికి తెలియదంటూ ఉండదు. గవర్నమెంట్ విషయాల్లో కూడా ఒక యాక్ట్ గాని ఇది గాని ప్రతిది కూడా తెలిసి కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు, బట్ తెలియదంటూ ఏమి లేదు, వారికి తెలుసు అన్ని తెలుసని నా ఎక్స్పీరియన్స్ అది. అందుకు నేను ఎప్పుడు కూడా మనం ఎక్కువ కోరికలు కూడా కోరకూడదు అడగకూడదు, స్వామికి మన శరణ పెట్టుకుంటే ఆయనే మనకు కావాల్సింది ఇస్తారు, కావాల్సిన దారి చూపిస్తారు, ఆ దారిలో మనం ప్రయాణం చేస్తే సరిపోతుంది మన జీవితానికి అనే దృక్పథం నాలో బాగా ఉంది.
ఇప్పుడు స్వామి చిరకాల భక్తులైన శ్రీమతి కనగాల సరోజిని, శ్రీ కనగాల శ్యామ్ గారిల అనుభవాలను విందాం. సరోజిని గారు సాయి భక్త జనావళికి సుపరిచితులు, స్వామి చింత నిలబడి వారి ఉపన్యాసాలను ఇంగ్లీష్లోకి అనువదించిన భాగ్యశాలి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారి కుమార్తె. వీరి భర్త శ్రీ శ్యామ్ గారు స్వామి చింత అనేక సేవలు చేసి స్వామి ప్రేమను చూరగొన్న అదృష్టవంతులు. ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ యుఎస్లో సత్యసాయి సెంటర్స్ లో వివిధ సేవా బాధ్యతలను పోషిస్తున్నారు.
మీ మీ వ్యక్తిగత జీవితాలలో స్వామి ప్రబోధలను ఆచరించిన సమయంలో ఎదురైన అనుభవాలను, అవి మీలో తెచ్చిన మార్పును కాస్త వివరిస్తారా?
మనం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. అంటే నేను నా వారు అని లేకుండా అందరిలో భగవంతుణ్ణి చూస్తూ మైత్రి, ఫ్రెండ్షిప్ అంటే స్నేహం, కరుణ ఈ ఉన్నవాడే నా భక్తుడు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకాన్ని స్వామి ఎన్క్యాప్సులేట్ చేసి ఒక చిన్న సూక్తి ద్వారా మాకు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. మేము అడిగాము, స్వామి మాకు సేవా ఆపర్చునిటీస్ ఇంకా ఇవ్వండి స్వామి అని. అప్పుడు మేము ఈ సిటీ తాలూకు యాక్టివిటీస్ లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్న రోజులు ఉత్సాహంగా ఉన్నాం, ఇంకా చేయాలి ఇంకా చేయాలని స్వామిని అదే అడిగాం. స్వామి అన్నారు, సర్వీస్ చేయటం చాలా మంచిది బంగారు, చెయ్యండి. ఇప్పుడు కీప్ యువర్ హార్ట్స్ ప్యూర్ అన్నారు, అంటే మీ హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకోండి అని. నాకు అర్థం కాలేదు వారు ఏం చెప్పారు. నా హృదయం ఎప్పుడూ ప్యూర్ గానే ఉంది కదా, దీని గురించి ఈయన ఎందుకు చెప్తున్నారు అని అనుకున్నాను. అది ఇగ్నోరెంట్ గా నేను అనుకున్నమాట. ఆయన సన్నిధిని ఉన్నప్పుడు తర్వాత మేము 2 రోజులు పుట్టపర్తి నుంచి మా ఊరికి చేరుకున్నాం. చేరిన తర్వాత నాకు అర్థమైంది వాడి మాటల విలువ. ఇంటికి వెళ్లేటప్పటికీ ఎన్నో సమస్యలు వచ్చేసినాయి. 1 వారం రోజుల లోపల ఒక జాబ్ పోవటం ఆయనకి, నాకు జాబ్ సరిగ్గా లేదు, నాది కూడా పోయేటట్టుకుంది. ఆ తర్వాత హెల్త్ ఛాలెంజ్ ఒకటి, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి. జాబ్ లేదంటే మనకి ఫస్ట్ వచ్చేది అదే. రెండోది మన అనుకున్న వాళ్ళందరూ ఎవరు దగ్గర లేరు, వాళ్ళతో మాట్లాడదామని, వాళ్ళు నా పక్కన వచ్చి మోరల్ సపోర్ట్ ఇస్తే బాగుండని నేను ఎంతో అనుకున్నాను. నేను చాలా మందికి సహాయం చేశాను, ఎంతో ప్రేమించాను వాళ్ళని, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా అయిపోయి నేను చేశాను. వాళ్ళు వచ్చి నీకేం అవదులే, అంత బాగుంటుందిలే అని మోరల్ సపోర్ట్ ఇస్తారని నేను ఆశించాను, ఎవరు రాలేదు. అప్పుడు నాకు మిగిలింది ఒక స్వామి. స్వామి చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో, సీక్ మీ విదిన్, అంటే నన్ను నీ లోపల చూసుకో అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎప్పుడో 22 ఇయర్స్ నాకు అప్పుడు. ఆయన చెప్పారు, ఏంటి లోపల చూసుకోమంటున్నారు, నువ్వు ఎదురుగానే ఉన్నావు కదా స్వామి అనుకున్నాను. ఈ సిచ్యువేషన్ లో జరిగింది ఏంటంటే, ఐ హ్యాడ్ టు టర్న్ విదిన్, నేను లోపలికి తిరగాల్సి వచ్చింది. ఇంకా బయట నాకు పెయిన్ తప్ప ఏం కనిపించలేదు, సఫరింగ్ అనిపించింది. లేనిపోని మాటలు అంటున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు కొంతమంది. అసలే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ నుంచి నీకు ఒక చక్కటి సపోర్ట్ రాకపోగా విమర్శలు వస్తే నువ్వు తట్టుకునేది కష్టం. అప్పుడు ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని, స్వామి ఇవన్నీ నేను మనసులో పెట్టుకుంటే మేము ముందుకు ఎట్లా వెళ్తాం, కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి, ఇవన్నీ మమ్మల్ని కిందకి కృంగదీస్తున్నాయి స్వామి అని చెప్పి అడిగాను నేను. అప్పుడు నాకు లోపల నుంచి వారు చెప్పింది అర్థమైంది, వీటన్నిటిలో కూడా నువ్వు ఒక బ్యాలెన్స్ పెట్టుకోవాలి, ఎవరు ఏమన్నారు, ఏం జరిగింది, అయ్యో అట్లా నష్టపోయానా, ఇట్లా నష్టపోయాను, ఇట్లా జరిగిందే, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని కూర్చుంటే అదంతా ఆందోళన. నువ్వు హృదయం ఎట్లా ప్యూర్గా ఉంటుంది, ఇవన్నీ ఉంటే తల్లో అవన్నీ నువ్వు క్లీన్ చేసుకోవాలి, ఆ బ్యాలెన్స్ అప్స్ అండ్ డౌన్స్ లో నువ్వు మెయింటైన్ చేస్తే అదే సమత్వం, అదే ఎక్వనిమిటీ, అదే ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటే అని ఒక చిన్న దాంట్లో స్వామి చెప్పారు. అంతేకాకుండా ఒకసారి స్వామి అన్నారు, నీకు ఒక అమ్మాయిని ఇస్తాను, అమ్మాయిని ఇస్తాను నాకు చెప్పేవారు. మా పెద్దబ్బాయి దగ్గరికి వచ్చి, ఎరా నీకు చెల్లెల్ని ఇస్తాను అనేవారు. ఒకసారి ఆయన బృందావన్ లో దర్శనం అంతా అయిన తర్వాత స్వామి త్రయ బృందావనంలో వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతుండేవారు. తర్వాత గెస్ట్ స్పీకర్స్ ని స్టూడెంట్స్ ని మాట్లాడిస్తూ ఉండేవారు. ఆ చిన్న రూమ్ కి పక్కన ఉన్న అడ్జసెంట్ రూమ్ లో రెసిడెంట్స్ ఆశ్రమ వాసులకి పర్మిషన్ ఉండేది. నేను ఆ వెనక డోర్ దగ్గర మా చిన్నపిల్లాడు 1.5 ఇయర్స్ ఓల్డ్ చిన్న టాడ్లర్ వాడిని పెట్టుకుని పెద్దగా అల్లరి చేయకుండా ఉంటాడని వెనక్గా కూర్చుని ఉండేదాన్ని. ఒకరోజు దర్శనం అయిన తర్వాత స్వామి లోపలికి వచ్చారు. నేను అసెంబ్లీ అందరూ అసెంబ్లీ అయ్యారు, నేను కూడా అక్కడే ఉన్నాను. స్వామి స్పీచ్ అయిన తర్వాత చిన్నగా బయటకు వచ్చారు. అలా నడుస్తూ ఆయన రూమ్ వైపు మెట్లెక్కిట్లా వెళ్లే సమయం అన్నమాట అది. ఆయన అలా వెళ్లకుండా నేనున్న దగ్గరకు వచ్చారు. వచ్చి నా వైపు సీరియస్ గా చూస్తూ అన్నారు, చూడు నీకు కూతుర్నిస్తాను, నీలో ఉన్న ఈగోని నేను తీసేస్తాను అన్నారు. అనేటప్పటికీ వాళ్ళు ఆయన ఏమంటున్నారో తెలియక నేను ఎడవటం మొదలుపెట్టాను. ఆయన ఆ మాట అని స్టర్న్ గా సీరియస్ గా అని వెళ్ళిపోయారు. అంతవరకు ప్రేమమయులుగా ఉన్న స్వామి అంత సీరియస్ గా చెప్పారు. నేనేం తప్పు చేశానో తెలియలేదు, అయ్యో నేను ఇంత హంబుల్ బ్యాక్గ్రౌండ్, నేను నన్ను చాలా మోడెస్ట్ గా ఇట్లా పెంచారు, వినయంగా లేకపోతే మా అమ్మ నాన్న ఒప్పుకునేవాళ్ళు కాదు, ఈయనేమో ఈగో తీసేస్తానంటున్నారు అంటే నాకు ఈగో ఉందని అర్థమా స్వామి, నన్ను పర్సనల్ గా పిలిచి నువ్వు కరెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు స్వామి ఇట్లా అందరి ముందు చెప్పావు అని బాధ. వీళ్ళందరూ రూమ్ లో ఉన్న ఈ 300 మంది నా వైపే చూస్తున్నారు, నేనేదో చాలా తప్పు చేసినట్టు. ఇంకా బాధ తట్టుకోలేక నేను 3 రోజులు దర్శనానికి వెళ్ళలేదు, నేను ఇంట్లో బాధపడుతూ కూర్చున్నా. తర్వాత మా అమ్మ తను గుర్తించింది, ఏంటి నువ్వు రావట్లేదు దర్శనానికి, నువ్వు పర్సనల్ గా తీసుకున్నావు, నీకు లైన్స్ లో స్వామిని ఉత్తరాలు తీసుకొని నీతో చక్కగా మాట్లాడి ఇంటర్వ్యూకి పిలిచి ఆశీస్సులు ఇచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు, వ్యాలిడేట్ చేశారు నిన్ను బయట, ఇప్పుడేమో ఏదో కరెక్ట్ చేస్తే నువ్వు ఇంత పర్సనల్ గా తీసుకుంటావు, రేపు నువ్వు దర్శనానికి రావాలి. స్వామి ఏ మాట చెప్పినా కూడా ఇప్పుడు వర్తమానానికి సంబంధించింది కాదు, ఆయన ముందు ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో చూసి నిన్ను రక్షించడానికి నీ ప్రొటెక్షన్ కోసమే చెప్పుంటారు ఆయన, నువ్వు రావాలి అనింది. నెక్స్ట్ డే నేను దర్శనకి వెళ్ళాను. స్వామి చక్కగా నవ్వారు, ఏం జరిగినట్టే. నేను పాదాలు పట్టుకున్నాను, నేనంతా మెల్ట్ అయిపోయాను, ఇంకే నాకేం మనసులో లేదు, అయిపోయింది, అంత మర్చిపోయాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ టెస్టింగ్ టైమ్స్ ఛాలెంజెస్ అన్ని చుట్టుముట్టినాయి అనమాట. ఒక పక్కన జాబ్ సినారియో, ఒక పక్కన ఫైనాన్షియల్ అనుకోండి, ఇంకేదో కొంతమంది మనం అంటే అన్హ్యాపీగా ఉన్నారు, మన అందరినీ ప్లీజ్ చేయలేం, చేయాలనుకుంటాం కానీ చేయలేం, ఇవన్నీ ఎదురుగా వచ్చినాయి. అప్పుడే పుట్టపర్తి నుంచి వెనక్కి వచ్చాం. ఏం చేయాలో తెలియక రాత్రి మగళ్ళు వేదన వెళుతుంది మనసులో, ఇన్నర్ చాటర్ అంటారు చూడండి, నిద్ర లేచిన నిద్రపోయినా అయ్యో ఇన్ని కష్టాలు వచ్చినాయే, స్వామి ఉన్నారా లేదా, ఎవరు సపోర్ట్ లేరే అని అదో తలలో వెళుతూనే ఉంది. దానివల్ల ఏంటంటే ఇట్ టుక్ ఏ టోల్ ఆన్ మై బాడీ అండ్ మైండ్, అంటే అనారోగ్యం లాగా రావటం మొదలుపెట్టింది, ఇది తట్టుకోలేకపోతానేమో, బయటపడలేకపోతానేమో వీటి నుంచేని. అప్పుడు ఒకటే ఒక మార్గం కనిపించింది, స్వామి పాదాలు పట్టుకుని లోపలగా టర్నింగ్ విదిన్ లోపలికి అంతర్ముఖం అయిపోయి ఆయన్ని ప్రార్థించడం. అట్లా ప్రేయర్ చేస్తూ ఉంటే స్వామి చిన్నగా నాకు ఈ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్కి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. చిన్నగా అది చేస్తూ పోతూ ఉంటే దాంట్లో ఏంటంటే లెటింగ్ గో ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ నాయిసెస్ అండ్ ఈ స్ట్రెస్, ఇదంతా వదిలేయటం,
పనికిరాని ఆలోచనలు
లెటింగ్ గాడ్ ఇన్, అంటే భగవంతుడికి మన స్టీరింగ్ వీల్ ఇచ్చేసేయటం, ఆయన కంట్రోల్ చేయటం మన లైఫ్ ని. అంటే నేను చేస్తున్నాను, నాకు ఇది జరుగుతోంది, ఇన్ని నా మీద వచ్చి పడ్డాయి కష్టాలు, ఇదంతా వదిలేయటానికి. తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ ఫర్గివ్నెస్, అంటే క్షమాగుణం నువ్వు అలవాటు చేసుకో. తర్వాత వచ్చినటువంటి ఈ కష్టాలు ఇవన్నీ కూడా నీ ప్రోగ్రెస్ కి, నీ కోసం, పురోభివృద్ది కోసమనే నేను ఇచ్చానని నువ్వు తెలుసుకో. ఇది కష్టం అని అనుకోవాక, టెస్టింగ్ టైమ్స్ అన్ని దే ఆర్ హ్యామర్ స్ట్రోక్స్ ఫర్ ఎ సాధక, అంటే ఈ సుత్తి దెబ్బలు చూడండి. స్వామి చెప్తారు ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్లి నువ్వు గోల్డ్ ఇస్తే అది కొలిమిలో పెట్టి బంగారాన్ని కాలుస్తాడు, దాన్ని కొడతాడు, అన్ని రకాలుగా చేసి ఒక బ్యూటిఫుల్ ఆర్నమెంట్, అందమైనటువంటి నగ తీసుకొచ్చి ఇస్తాడు. అట్లాగే ఆయన చెప్పారు, నేను ఈ విధంగా మీకు ఈ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో మిమ్మల్ని తీర్చిదిద్ది ఒక ఫైన్ ఇన్స్ట్రుమెంట్ గా తయారు చేస్తున్నాను అని వారి మాటలు నాకు జ్ఞాపకం వచ్చినాయి. ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ వల్ల, దీనివల్ల వచ్చినటువంటి లాభాలు ఏంటంటే, మళ్లీ రిటాలియేట్ చేసి వాళ్ళకి మాటగా మాట అనకుండా ఆ వచ్చినటువంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని ఎంబ్రేస్ చేయటం, బిఫ్రెండ్ చేసుకోవటం, అంటే దాన్ని మనం దగ్గరికి తీసుకోవటం అనమాట. ఓర్పుతో సహనంతో ఉంటే దానిలో ఏదో మంచి జరుగుతుంది మనకి, అదే మనకు ఒక జీవిత పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. స్వామి నేను అడిగాను, స్వామి ఈ రెస్ట్లెస్నెస్ నుంచి స్టిల్నెస్ కి, అశాంతి నుంచి శాంతికి మీరు తీసుకెళ్ళండి. ఆ ప్రశాంతతను అనుభవించేటట్టు ఒక కొద్దిసేపైనా చేయండి. లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సఫరింగ్ ఆర్ సర్వైవింగ్ స్వామి, లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ లివింగ్ హ్యాపీలీ స్వామి. నాకు ఆ సంతోషాన్ని మళ్ళీ వస్తుందా అని అనుకున్న టైంలో స్వామి నా చెయ్యి పట్టి తీసుకెళ్లి ఈ ఆవేదన ఇదంతా రీడైరెక్ట్ చేసి నన్ను బుక్ రైటింగ్ లో నా ఎనర్జీ అంతా పెట్టించేశారు ఆయన. సో అప్పుడు నాకు అర్థమైంది, నీ కూతుర్ని ఇస్తాను అంటే అర్థమేంటి. ఈ మధ్యలోనే ఏం జరిగిందంటే, స్వామి అమ్మాయిని ఇస్తాను అమ్మాయిని ఇస్తాను అన్నారు కానీ నాకు రెండో పిల్లవాడే పుట్టాడు. అప్పుడు కొంచెం డిప్రెస్ అయ్యాను. స్వామి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కదా స్వామి అని బాధపడ్డా. నువ్వు ఏదైనా నాకు ఒక వారం రోజుల లోపల నాకు మెసేజ్ ఇవ్వాలి స్వామి అని అనుకున్నాను హాస్పిటల్లోనే. ఒక వారం రోజులకి సాయి సెంటర్ నుంచి ఒక భక్తురాలు వచ్చి ఒక పుస్తకం ఇచ్చింది. ఆ టైటిల్ ఏంటంటే డివైన్ మెమరీస్ బై డయానా బాస్కిన్ అని. అది ర్యాండమ్ గా ఇట్లా ఓపెన్ చేస్తే ఒక ప్యాసేజ్ లో వచ్చింది ఏంటంటే, స్వామి అంటున్నారు ఆ ఆథర్తో, ఆ రచయితతో, వాళ్ళ ఫ్యామిలీతో చెప్తున్నారు, నేను మీకు అమ్మాయిని ఇస్తాను అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏంటంటే మీ జీవితంలో శాంతిని మీరు ఇన్వైట్ చేస్తున్నట్టు, నేను అబ్బాయిని ఇస్తాను అంటే మీ జీవితంలో విజ్డమ్ ఆర్ జ్ఞానాన్ని మీరు ఇన్వైట్ చేస్తున్నట్టు, వెల్కమ్ చేస్తున్నట్టు అర్థం, జ్ఞానం వస్తుంది అని అర్థం అన్నారు. అది చదివిన తర్వాత నేను సుమారుగా సాటిస్ఫై అయ్యాను కానీ కంప్లీట్ గా కాదు. కానీ ఈ కష్టాలలో ఇప్పుడు ఉన్నప్పుడు ఈ ప్రశాంతత కోరుకొని నేను ఆయన అడిగినప్పుడు, ఆయన శాంతిని ఇచ్చినప్పుడు, ఇదే కావాల వారు సూచించినటువంటి శాంతి. ఆ నేను అమ్మాయిని ఇస్తాను అని అంటే ఆ ఓ ఇదే అంతరార్థం, ఆధ్యాత్మిక అంతరార్థం ఇదే అని నాకు అర్థమైంది. అంతేకాకుండా ఈ ప్రాసెస్ లో ఏమైందంటే, నేనెవరు, నేను ఎందుకు పుట్టాను, నాకేదైనా పర్పస్ ఉందా స్వామి, నేను ఏం చేయాలి, నేను ఎట్లా నా లైఫ్ ని ఒక సార్థకం చేసుకోవాలి, జీవిత లక్ష్యం ఏంటి, పరమావధి ఏంటి, నువ్వు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, నేను ఇట్లా వీటిల్లోనే ఏడుస్తూ జీవితం గడపాలని లేదు నాకు, నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను స్వామి, మీరు నాకు ఒక ఆ మార్గాన్ని చూపించాలి స్వామి అని అనుకుంటున్న ఆ పయనంలో నేనెవరు, నా స్నేహితులు, నా పక్కన ఉన్నటువంటి కాంటాక్ట్స్, ఎక్వైంటెన్సెస్, సన్నిహితులు వీళ్లు కాదు నేనంటే.
మీకు చిన్నప్పుడే స్వామి చెప్పారు యాక్చువల్ గా స్నేహితులని ఎక్కువ అటాచ్ అవ్వద్దు అని.
కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్. ఈ ఫ్రెండ్స్, ఈ ఎక్వైంటెన్సెస్, ఈ కాంటాక్ట్స్ నువ్వు అనుకుంటున్నావే సమాజంలో, అది నువ్వు కాదు, అది కాదు నువ్వంటే. నువ్వు అనేది నీ చుట్టుపక్కల ఉండేటానికి సంబంధం లేదు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తీసేసుకుంటూ పోతే ఆ లోపల ఉండే నువ్వు ఎవరో తెలుసుకో అని చెప్పారు. అది ఇంకా నేను తెలుసుకుంటానని ప్రయత్నిస్తున్నాను. కానీ స్వామి చెప్పారు, ఈగో తీసేస్తానన్నారే ఈ మార్గంలో, నువ్వంటే నీ స్నేహితులు కాదు, నువ్వంటే నువ్వు నా జాబ్ కాదు, నువ్వంటే నీ ఎక్వైంటెన్సెస్ కాదు, నీ ఇల్లు కాదు, నీ కార్స్ కాదు, నీకున్నటువంటి ఈ పక్కనున్నటువంటి ఎవ్వరూ కాదు, ఈ సౌకర్యాలు కాదు అని చెప్పి ఈ ఒక ఉల్లిపాయలో పొరలు ఉంటాయి చూశారండి, ఆ ఒక్కొక్క పొరని తీసేస్తూ పోతారు బయటికి. అలాగే మొక్కజొన్న తీసుకున్నప్పుడు పైన పొరల్ని మనం ఒకటి తర్వాత ఒకటి చిన్నగా తీసేస్తాం కదా, అది తీసేస్తుంటే లోపల ఉండేది అదే వస్తువు, దాని స్వస్వరూప జ్ఞానం అని మనం తెలుసుకోవచ్చు. అంటే మన ఇన్నర్ సెల్ఫ్ లేదా మన అంతరాత్మ మీద ఒక పొరలుగా ఒక అజ్ఞానం అనేది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి లేయర్స్ రూపంలో ఉంది. అవన్నీ స్వామి చిన్నగా ఛేదించి తీసేసి అది పీల్ చేస్తున్నప్పుడు దెబ్బగా మనకి బాధ ఉంటుంది. నీ ఫ్రెండ్స్ నువ్వు కాదు, వదిలేయాలి, అందరూ నీ ఫ్రెండ్స్ అనుకోవాలి. సాయి ఫ్యామిలీ కాదు, వన్ హ్యూమన్ ఫ్యామిలీ. ఇప్పుడు నువ్వు ఒక జూయిష్ ప్లేస్ కి వెళ్తే వాళ్ళందరితో నువ్వు వాళ్లలో స్వామిని చూడాలి, అలాగే చర్చ్కి వెళ్తే అందరూ మన వాళ్ళు, కలీగ్స్ కి వెళ్తే అందరిలో చూడాలి, అటాచ్ టు ద గుడ్నెస్ విద్ ఇన్ దెమ్ అండ్ డిటాచ్ ఫ్రమ్ దేర్ ఎక్స్టీరియర్. బయట ఉన్నటువంటిది నువ్వు చూడబాక, లోపల గుడ్నెస్ ఉంది, దానికి కనెక్ట్ అవ్వు. సో ఈ ప్రాక్టీస్ లో ఏమవుతుందంటే ఆ ఈగో అనేది ఏంటి, అది మన స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అంటే మనకి ఇష్టాలు అయిష్టాలు. మనం అంటూ ఉంటాం నేను అదే చేస్తానండి, ఇది చెయ్యనండి అని. అలా కుదరదు, ఏదైనా చేయగలగాలి. అలాగే జడ్జ్మెంట్స్, అంటే మనం అందరినీ తొందరగా మనం బయట చూసి బేరీజు వేస్తాం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అంటాం, ఆ జడ్జ్మెంట్స్ అది కాదు. తర్వాత ఒక్కొక్కసారి ఈ రాంగ్ ప్రొజెక్షన్స్, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటాం స్వామి, వాటన్నిటికీ అతీతంగా ట్రాన్సెండ్ అవ్వమంటారు. అట్లా స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఫియర్స్, మనకు స్వామి ఉన్నాడని తెలిసినా మనం భయపడుతూ ఉంటాం, డౌట్స్, అనుమానం, శంకలు వస్తూ ఉంటాయి. తర్వాత అటాచ్మెంట్స్, తర్వాత ఇంపల్సెస్, ఇవన్నీ మనకి వీటన్నిటి నుంచి మనం మూవ్ అయ్యి చిన్నగా ముందుకు వెళ్తే వచ్చేటువంటిది ఏంటంటే శరణాగతి, సరెండర్, పీస్. వీటన్నిటినీ వదిలించుకోవటమే ఆ ఈగోను వదిలిపెట్టడం. అదే ఆయన చిన్న చిన్నగా నేర్పించారు అని నాకు తెలిసింది. ఇప్పుడు నేర్పిస్తూ పోతున్నారు, వారి పాదాలను ఆశ్రయించి మనందరం ఉన్నాం.
చక్కగా చెప్పారు. మీరు చెప్తుంటే అదే అనిపించింది. కుంతీదేవి కావాలని కష్టాలను కోరుకుందంట. ఎందుకంటే ఆ కష్టాలున్నప్పుడే మనం భగవంతునికి దగ్గర అవుతాం, భగవంతుని ఎక్కువగా తలుచుకుంటామని. అదే భక్తులందరూ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, కష్టాలు రావటం అంటే అదేదో రాకూడని కాదు, యాక్చువల్గా స్వామి ఇచ్చే ఒక అవకాశం, స్వామికి దగ్గర అవడానికి ఇంకో అవకాశం అనిపిస్తుంది. మీరు చెప్పండి సార్. శ్యామ్ గారు
తను చెప్పింది కదా ఇట్లా స్వామి ఈగో తీసేస్తానని చెప్పారు కదా, నాకు ఎట్లాగా అదే మెసేజ్ ఇంకో విధంగా నాకు ఆరాధి చూపించారు. దాని ముందు ఒకసారి స్వామి ఒక పద్యం జ్ఞాపకం తెచ్చుకుందాం, ఎందుకంటే దానికి నేను చెప్పేదానికి ఒక క్లోజ్ కనెక్షన్ ఉందండి. కర్మదాటవసమా నరుడా కర్మదాటవసమా, కర్మదాటవసమా తలపాటంబులు చదివిన కాని, కులదేవతలను కొలచిన కాని, కాలడవులకే పోయిన కాని, కఠిన తపస్సులే చేసిన కాని, కర్మదాటవసమా చిన్న చలిమిలో ముంచిన కాని, ఎన్ని సముద్రములు నించిన కాని, కడవెంతోరా నీరంతేరా, కడవెంతోరా నీరంతేరా, కావాలన్నను ఎక్కువ రాదురా కర్మదాటవసమా అని స్వామి ఒకసారి చెప్పారు. అది ఒకసారి ఇంటర్వ్యూలో స్వామి ఈ సందర్భంగానే మాట్లాడుతున్నారు అందరితో. స్వామి చెప్పారు, చూడండి నేను సముద్రం, మీరు ఏంటంటే ఒక్కొక్క చిన్న పాత్ర, మీ పాత్ర ఎంత సైజు ఉంటుందో అంత అనుగ్రహం నా దగ్గర నుంచి తీసుకువెళ్తారు. మీరు చిన్న పాత్ర పెట్టుకుని నేను ఓషన్ నేను మీ కీ లేదని మీరు తిట్టుకుంటే దాంట్లో ప్రయోజనం లేదు, తప్పంతా మీదే. చిన్న పాత్ర పెట్టుకుని వస్తారు, ఇంత కావాలని కోరుకుంటారు, అది ఎట్లా మరి అన్నారు. నేను ఉన్నాను అక్కడ, అప్పుడు నేను ఆలోచించాను, స్వామి సముద్రం అంటున్నారు కదా, నేను ఎంత పాత్ర తీసుకెళ్లినా అది చిన్నదే అవుతుంది కదా, ఓ పెద్ద ట్యాంకర్ తీసుకెళ్లినా చిన్నదే, ఎంత తీసుకెళ్లినా అది చిన్నదే. అప్పుడు మనం ఎప్పుడు తక్కువలోనే మిగిలిపోతాం, ఎప్పుడు కావాలి కావాలి అని ఒక ఫీలింగ్ తో ఉండిపోతాం కదా. అప్పుడు నాకు ఆయన ఇన్స్పిరేషన్ తో ఒక ఆలోచన వచ్చింది, ఈ పాత్ర వ్యవహారం వదిలేసి నేనే ఆ సముద్రంతో ఒక్కటైపోతే ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రసక్తే లేదు కదా. అప్పుడు నేను అడిగాను, స్వామి కానీ నేనే సముద్రంతో ఒక్కటైపోతే ఎట్లా అదేమంటారు
అడిగారు స్వామి.
స్వామిని అడిగాను, అదేరా సరెండర్ అంటే అన్నారు. శరణాగతి అంటే అదే, నేను వేరే భగవంతుడు వేరే అని అనుకోకుండా ఆ నేను వదిలేసి ఆ భగవంతుడిలో లీనమైపో, దాంట్లోనే ఒకటైపో, అప్పుడు నువ్వు ఓ పాత్ర తీసుకుని ఇంత అనుగ్రహం అంత అనుగ్రహం అని ఏం అక్కర్లేదు, కావాల్సిందంతా ఆయనే అందిస్తారు,
ఉన్న సముద్రం అంతా మనదే,
అందే మందే, ఇంకా మనం తీసుకెళ్లాల్సిన పనే లేదు.
చాలా అద్భుతం.
అది స్వామి ఏంటంటే తను చెప్పింది కదా, ఈగో వదులుకోవాలి, ఆ నేను వేరే భగవంతుడు వేరే, ఆ ఈగోని అలా ఈజీగా ఆయన సులభంగా చెప్పారు. అది భక్తి మార్గంలో అదే అనంత స్థాయి, నవ్వేద భక్తిలో ఆత్మ నివేదనం అని లాస్ట్ లో అంటాం కదా, సో అది ఆ ఆత్మ నివేదనం చేసుకోమని ఆయన చిన్నగా చెప్పారు. అది అన్ని నేనే చేస్తున్నాను, స్వామియే చేస్తున్నారు, నువ్వేం చేయటం లేదు అని తెలుసుకో ముందు అన్నారు. ఓకే, తర్వాత ఏంటంటే అనవసరమైన భయాలు పెట్టుకోబాక, ఎందుకంటే చూసుకునేది నేను, నువ్వు భయం పెట్టుకుంటున్నావు అంటే నీకు ఫుల్ గా నా మీద నమ్మకం లేనట్టు. నా మీద ఫుల్ గా నమ్మకం ఉంటే నీకు భయం ఉండకూడదు. ఓకే, భయం ఉంటే నువ్వు వేరే నేను వేరే. ఆ భయం ఆ మోమెంట్ లో నాకు భయం కలిగిన క్షణంలో నేను భగవంతుడిని దూరం అయిపోయాను, ఆ క్షణంలో నేను దూరం అయిపోయాను, నేను వ్యక్తిగతంగా నేను సెపరేట్ గా అయిపోయాను. సో భయం ఉండకూడదు, ఏదో ముందు జరిగిపోయేది దాని గురించి భయపడకూడదు, జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడకూడదు, అంత నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అంతే, ఆ సముద్రంలో లీనమైపో. కానీ ఇంకా చేస్తున్నాం, ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు అది ఫుల్ గా కలుగుతుంది. కానీ అది రోజు రోజు అప్పుడు ఒక ఒక ఇంకొక స్పీకర్ నేను ఇక్కడ సాయికులంత హాల్లోనే విన్నాను, ఒక యూరోప్ నుంచి ఒక యంగ్ యూత్, ఆయన అన్నాడు అందరికీ ఒకేసారి పరిపూర్ణ శరణాగతి రావడం కష్టం, కానీ రోజు రోజుకి మన శరణాగతి పెంచుకోవచ్చు మనం, నిన్నటికన్నా మనం ఇవాళ ఎక్కువగా. సో ఒకేసారి శరణాగతి రాకపోవచ్చు మనకి, కానీ ఒక్కొక్క రోజు మనం ఇంకా దగ్గర అవ్వాలి ఆ పరిపూర్ణ శరణాగతి స్థితికి. సో మనం ఈ రాలేదని మనం నీరస పడకూడదు ఫుల్ గా రాలేదని. కానీ యాక్చువల్ గా ఏంటంటే ఆ నీరసపడడం కూడా అహంకారం లక్షణం. ఎందుకంటే అప్పుడు కూడా నేనే కదా,
నేను
నేను
అన్నభావం,
నేను అక్కడ చేరలేకపోతున్నాను లేకపోతే నేను చేరాను, రెండు అహంకారాలు,
రెండు అహంకారాలు. అవును,
చేరాను కూడా ఆనందం, నిజంగా చేరితే మనం నేను చేరాను అని అనుకున్నాం,
చెప్పుకో ఇంకా
చెప్పడానికి ఏం లేదు అక్కడ.
అవును,
స్వామి ఒకసారి రామకృష్ణ పరమహంస కూడా అంటారు ఇలాగా, ఇప్పుడు ఒక చెరువులో ఎవరో దిగుతున్నారు, ఆ నీళ్లు ఒక
నడుము
ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇంకా మాట్లాడగలుగుతున్నాడు, చిన్నగా నోటి దారి తల మీద వచ్చింది, ఇంకా మాటలు రావు.
అది
ఎందుకంటే ఇంకా మనం శరణాగతి గురించి మాట్లాడుతున్నాం అంటే ఇంకా శరణాగతి చేయలేదన్నమాట, పరిపూర్ణంగా దాంట్లో మునిగిపోతే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అక్కడ.
కరెక్ట్, చాలా మంచి ఎగ్జాంపుల్.
సో స్వామి అలాగా ఏంటంటే నువ్వు వేరే నేను వేరే అనుకోక, ప్రశాంతంగా ఉండు, నేను అన్ని చూసుకుంటాను అని చిన్నగా అది. తర్వాత ఒకసారి నేను అడిగాను, స్వామి ఇలాగ అహంకారం ఉండకూడదు అందరు అంటారు కదా, కానీ మనకి కొద్ది గొప్ప ఉంటుంది స్వామి, అది ఎట్లాగా దాన్ని తొలగించడం అంటే, అప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ అన్నారు, ఈ కప్ప ఉంది కదా, కప్ప ముందు దాని స్థితి ఏంటి, ట్యాడ్ పోల్ అని అంటారు, దానికి ఒక చిన్న తోక ఉంటుంది, ఆ ట్యాడ్ పోల్ నుంచి అది కప్ప అవుతుంది, ఒక ఎవల్యూషన్, దాని
రూపం నుంచి
ఈ రూపం నుంచి ఆ రూపం మారుతుంది. కానీ ట్యాడ్ పోల్ కి తోక ఉందని తోకని కత్తిరించేస్తే అది చచ్చిపోతుంది,
అది కప్ప అయిపోదు,
ఆ కప్ప అయిపోదు. అలాగే మీరు నాలో లీనం అవ్వాలంటే ఈ అహంకారం గురించి మీరు వరి అవ్వకండి, ప్రేమ పెంచుకుంటూ పోవండి,
అది
ఇంకా ఇంకా ప్రేమ పెంచుకుంటూ పోవండి, అహంకారం తానే తగ్గిపోతుంటూ పోతుంది. ఆ అహంకారం తగ్గించాలి, దాని గురించి ఏదో కుస్తీ పడక్కర్లేదు, దాని గురించి వరి అవ్వకర్లేదు, ప్రేమ పెంచుకుంటూ పోవండి, అహంకారం ఆటోమేటిక్ గా తగ్గుతూ పోతుంది, ఒక రోజున కంప్లీట్ గా మాయమైపోతుంది. ప్రేమ పెంచుకోవడం ఏంటంటే మనమే ప్రేమగా మారాలి, ప్రేమగా మారినప్పుడు అహంకారం ఉండదు. ఇంకా మనం ప్రేమ పెంచుకుంటున్నానంటే ఇంకా కొద్దిగా అహంకారం ఉందన్నమాట. ఫైనల్ గా ఒక స్టేట్ వచ్చినప్పుడు మనమే ప్రేమ, అప్పుడే ప్రేమలో లీనమైపోతుంది. ఇప్పుడు స్వామి అన్నారు కదా, భగవంతుడు లీనమవడం అంటే ఏంటి, ఆ ఆకారంలో ఈ ఆకారం ఫిట్ అవ్వదు కదా, అది కాదు, ఆయన ప్రేమ. సో ఆయన ప్రేమ మనం కూడా ప్రేమగా మారితే అప్పుడు మనం భగవంతుడు ఒక అయినట్టు, అంతే, మనం కూడా ప్రేమగా మారాలి అంతే ఆయన చెప్పి చిన్నగా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో ఆయన మాకు చెప్పారు.
చాలా బాగుందండి, చాలా చాలా సంతోషం. అసలు ఎన్నో మంచి విషయాలు, ఎన్నో స్వామి చెప్పిన సందేశాలను, మీరు జీవితంలో నేర్చుకున్న పాఠాలను మా అందరితో పంచుకున్నందుకు శ్రోతలందరి తరఫున మీకు మా ధన్యవాదాలు. సాయిరామ్ అండి,
ధన్యవాదాలు
మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రేడియో సాయి బృందానికి మా ధన్యవాదాలు.
సాయిరామ్ అండి,
సాయిరామ్.
శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందించారు కదూ. ఇంతటితో సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:20. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.